జగన్ నాటకంలో నాయన రామకృష్ణ ఈవిడ నీ భార్య అన్నారు. ఆవిడ నా భార్యనా కదా, భార్యనా భార్య. కానీ వారు ఎక్కడి నుంచి వచ్చారు, నేనెక్కడి నుంచి వచ్చాను, మేము కలిసినది ఏమిటి, ఎంతకాలం, అసలు ఒకరికొకరు లక్షణాలు ఏంటి, ఒకరికొకరు ఆశయాలు ఏంటి, ఎబిలిటీస్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫ్రంట్ గ్రౌండ్ ఏంటి, అసలు ఇవన్నీ చూసుకుంటే ఒకరికొకరికి సంబంధించిన వాళ్ళమే కాదని కూడా తెలుసుకుంది. ప్రపంచం దృష్ట్యా మేము భార్యాభర్తలమే, వాస్తవానికి ఆ పరమాత్మ యొక్క ప్రత్యక్ష రూపాలమే అందరం. అంతకుమించి ఇక్కడ ఇంకో వస్తువే లేదు. అనగా ఈ ప్రపంచంలో కనపడేవన్నీ ఒక కండిషన్ ప్రకారం, ఒక ఇఫ్ అండ్ బట్. మొన్నదాకా ఉద్యోగం చేశారు చీఫ్ మేనేజర్గా, అందరి మీద దడదడ ఫోన్లు చేసి అలర్ట్ చేసేవాడిని. నేను వెళ్తున్నాను అంటే 8 రండి అంటే వాళ్ళు వచ్చేవాళ్ళు, రెడీగా ఉండేవాళ్ళు, తీసుకెళ్ళేవాడిని. ఇప్పుడు నేను 8 రండి, ఊరు బయట నుంచోండి, నేను వస్తున్నా అంటే వస్తారా? ఎందుకని రారు? వారు రిటైర్డ్ మ్యాన్, యు హ్యావ్ నో బిజినెస్ టు కాల్ మీ అంటాడు. నువ్వు పిలవడానికి ఎందుకని? అది ఆ సందర్భానికే కానీ, నేను ఇప్పుడు చీఫ్ మేనేజరా, బ్యాంకులో క్లర్క్గా చేశాను, క్యాషియర్గా చేశాను, ఆఫీసర్గా చేశాను, మేనేజర్గా చేశాను, చీఫ్. ఇందుకే ఆంధ్ర బ్యాంకులో నేను ఎవరు? ఆయా సందర్భంలో అప్పుడు అది నిజమే, కానీ ఒరిజినల్లీ అదేం కాదు. సో ఈ ప్రపంచంలో అన్నీ కూడా సందర్భ సత్యాలే కానీ సహజ సత్యాలు కాదు, నాట్ ఒరిజినల్ ట్రూత్. దే ఆర్ ఆల్ ఇన్సిడెంటల్ ట్రూత్స్. సందర్భ సత్యం, సందర్భ సత్యాన్ని ఏమన్నారు, ఇంకో సందర్భం దృష్ట్యా చూస్తే అది కరెక్ట్ కాదు కాబట్టి అసత్ అన్నారు. నువ్వెవరోయా? బ్యాంక్ ఆఫీసర్. బ్యాంక్ ఆఫీసర్ అంటే ఏంటి? కూచిపూడి వాళ్ళ ఏలేశ్వరరావు అబ్బాయి కదా బ్యాంక్ ఆఫీసర్. బ్యాంక్ ఆఫీసర్ కరెక్టేనండి, ఏలేశ్వరరావు అబ్బాయి కరెక్టేనండి. అసలు దేహం రాకముందు ఏలేశ్వరరావు ఏంటి, అప్పుడేంటి, దేహం పోయిన తర్వాత ఏంటి? దేహం ఉన్నంత వరకు నువ్వు ఇదయా అంత. కాబట్టి దేహం ఉన్నప్పుడు దేహ హిస్టరీని బట్టి ఏలేశ్వరనో బ్రాహ్మణనో ఇంకోటో సత్యం. బ్యాంకులో ఎంప్లాయీ, ఎందులో ఎంప్లాయీ అంటే బ్యాంక్ ఎంప్లాయీ, అంతవరకు సత్యం. బ్యాంక్ దృష్ట్యా ఏదైనా ఈ ప్రపంచంలో థియరీ ఆఫ్ రిలేటివిటీ అని చెప్పాడు ఐన్స్టీన్ గారు. ఏది కనపడినా ఒక రిలేటివే కానీ యాబ్సల్యూట్ అసలు మాట్లాడలేకపోమన్నాడు. అలా రిలేటివ్గా ఉన్నది ఏమవుతుంది, మన వాళ్ళు ఏం చెప్పారు, రిలేటివ్గా ఉన్నది సందర్భ సత్యం కానీ సహజ సత్యం కాదయ్యా, అందుచేత అది అసత్ అన్నారు. నాట్ ఒరిజినల్లీ ఎగ్జిస్టెంట్ బట్ సబ్జెక్ట్ టు సంథింగ్ ఎగ్జిస్టెంట్, సబ్జెక్ట్ టు సంథింగ్, దట్స్ ఆల్. అంతేగాని ఈ ప్రపంచంలో కనబడేదంతా అసత్తు సత్తు. ఒకటి అసలు దేనికి అన్కండిషనల్గా ఇట్ ఎగ్జిస్ట్, ఒకటి దేనిపై ఆధారపడి ఉండకుండా దాని ఉనికి కలిగి ఉంది. హంసగీతని ఉద్ధవ గీతలో వస్తుంది. నారాయణుడు హంస రూపంలో వస్తారు, ఎందుకనంటే సనక సనందనులు వాళ్ళ నాన్నగారిని అసలు ఈ జన్మలేంటి, దృశ్యాలేంటి, ఏంటన్నా ఈ సంసారం ఏంటి, ఆయన ఏదో చెప్తారు, అయ్యా నువ్వు ఈ స్వరూపాన్ని ఇది కాదు అని చెప్తే సమూహ తండ్రి గారు చెప్పింది వీళ్ళకి కన్విన్సింగ్గా ఉండదు. అప్పుడు నారాయణుని తలుచుకుంటే ఆయన హంస రూపంలో వస్తారు. వీళ్ళు బ్రహ్మదేవుడు వీళ్ళందరూ కలిసి ఒకసారి మీటింగ్ పెడతారు. వెంటనే వీళ్ళందరూ కలిసి ఆ హంసను అక్కడ కూర్చోబెడతారు. ఆ హంస ఎవరు? నారాయణుడు. నమస్కరిస్తారు. స్వామి ఇంతకీ ఎవరు మీరు అని అడుగుతారు. హూ ఆర్ యూ అని అడుగుతాడు నారాయణుడు. నా ఆయన హంసను అడుగుతారు. హంస చెప్తుంది, అసలు నీ ప్రశ్నే అర్థం లేదా, నువ్వు ఎవరు అనే ప్రశ్నించేటప్పుడు దేన్ని బట్టి నీ దృష్టిలో, నువ్వు దేవతవా మానవుడువా లేకపోతే నువ్వు దేహానివా ఇంకోటా, ఇట్లా ఏదైనా ఒక కండిషన్ పెట్టి ఆ కండిషన్ పెట్టి నువ్వు అడగాల్సిందే కానీ ఉట్టిగా నువ్వు ఎవరు అనే ప్రశ్నకే అర్థం లేదు మమ్మల్ని. అసలు ఏది దృష్టిలో పెట్టుకుని నువ్వెవరు అడుగుతున్నావో ముందు నువ్వు చెప్పు, దానికి సమాధానం చెప్తాడు. అంటే నువ్వెవరు అనే దానికి సమాధానం మనం చెప్పాలంటే ఒక రిలేటివ్ స్టాండర్డ్ తీసుకోవాల్సిందే. రిలేటివ్ అంతా అది ఆ సందర్భానికి సత్యమే కానీ సహజ ఒరిజినల్ ట్రూత్ కాదు, పర్మనెంట్ ట్రూత్ కాదు. కాబట్టి ఏదైతే పర్మనెంట్ ట్రూత్ అయిందో దానికి అది లేకపోవటం అనే సందర్భమే లేదు. ఏదైతే రిలేటివ్గా సందర్భానికి ఉందో అది అసలు దానికి ఒరిజినల్ ఉనికే లేదు, సందర్భాన్ని బట్టే ఉంది, ఒరిజినల్ ఉనికియే లేదు. మీరేవురండి కూచిపూడి వాడిని అంటాం. అంటే ఏ ఊరు అని ప్రశ్నిస్తే కూచిపూడి వస్తుంది, అంతేగాని కూచిపూడి వాడు అనేది నా స్వభావం కాదు, మానవుడు అనే స్వభావం కాదు. అనేక జంతు జన్మలన్నీ ఎత్తి ఎక్కడరా అని సద్గురువులు ఎలా రా అని బాగుపడేదని మానవ జన్మకు వచ్చా, గురువుల పాదాలు పట్టుకుంటున్నా, ఇప్పుడు నేను జంతువునా మానవుడా? అప్పుడు జంతువునే, ఇప్పుడు మానవుడు. ముందు ముందు ఏం కానున్నాను, నాకున్నటువంటి బుద్ధులను బట్టి ఏమేమి కానున్నానో, మరి ఉపాధులను ఎలా ఏవేవి నిర్ణయిస్తాయి, ఏ గుణాలు నిర్ణయిస్తాయి మన తత్వశాస్త్రం చెప్పదు, స్పష్టంగా చెప్పింది. ఆ వీక్నెసెస్ ఉండగా మళ్ళా ఏ జన్మ వస్తుందో కూడా చెప్పలేము. అంటే ఇప్పుడు నేను మానవుడా? నోనో, ఇన్సిడెంట్ టెంపరర్లీ మానవుడు, నాట్ పర్మనెంట్. టెంపరర్లీ బ్యాంక్ ఆఫీసరు, బట్ బ్యాంకులో ఉన్నప్పుడు బ్యాంక్ ఆఫీసర్, మళ్ళీ ఇంటికి వస్తే, మళ్ళీ కూచిపూడి వస్తే, అసలు విషయమే కాదు అది. ఈ విధంగా ఒక సందర్భంలో ఒక సబ్జెక్ట్ టు సమ్ కండిషన్ అది సత్యమై, ఇంకో సందర్భంలో దానికి అసలు ఇర్రెలెవెంట్ అయితే, అప్పుడు దాన్ని ఏమంటామంటే అసత్ అంట. అసత్తుకి ఒరిజినల్గా ఉనికి లేదు, సత్తుకి. ఇప్పుడు ఎవరో ఎంతో మాట అన్నారని నాకు చాలా బాధేసిందండి. ఎందుకని బాధేసింది చెప్పండి. అంతకుముందు అందరూ ఆహా పుస్తకాలు రాసావు మహానుభావుడు అది అన్నాడు. ఇప్పుడు ఏమైంది, ఈ స్పీచ్ అయిపోయినది వెళ్తుంటే ఏంటో శుద్ధి కొడతావు అసలు పాయింట్ చెప్పకుండా అన్నాడు. అప్పుడు నా మనసు ఎంత బాధేసింది, అంతకుముందు నేను గొప్పవాడిని అనుకున్నా కాబట్టి ఇది నాకు దుఃఖం అనిపించింది. అంటే నేనేదో ఒకటి అనుకుంటేనే దుఃఖం వస్తుంది, లేక ఆనందం వస్తుంది, లేక ఏ అనుభూతి అయినా వస్తుంది. అనుకోకపోతే అసలు ఏమీ లేదు. అందుకని అసత్ సబ్జెక్టు సమ్ కండిషన్ వచ్చేదాన్ని అసత్ అన్నారు. అసత్కి ఉనికే లేదయ్యా, ఒరిజినల్ ఉనికే లేదు, సత్తుకి లేకపోవటమే లేదు. సో మనలో రెండు ఉన్నాయి, అసత్ అది ఎక్కడికి పోలా ఉంటుంది, మనం ఉన్న చోట అసత్తు ఉంటుంది, సత్తు ఉంటుంది. కానీ అసత్తుకి స్వతసిద్ధమైన ఉనికి లేదు, సత్తుకి ఒకప్పుడు లేకపోవడమూ లేదు. ఇప్పుడు ఉన్నాడండి, తర్వాత లేకుండా పోయాడు. దేహం ఒకప్పుడు ఉండి ఒకప్పుడు ఉండండి. సంబంధాలు, భార్యతో సంబంధం, ఇట్ విల్ కమ్ ఎట్ వన్ టైం. ఒక సందర్భంలో చెప్తాడు విష్ణుమూర్తి, ఒక ఆయన అడుగుతారన్నమాట, స్వామి మా ఆవిడ చనిపోయింది, నా పిల్లలందరూ చనిపోయారు, ఏంటి నా గతి అని అడిగితే నారాయణ స్వామిని, నారాయణ స్వామి ఆ భక్తుడికి చిన్న ఐడియా ఇస్తాడు. అఫ్కోర్స్ ఆయన నారాయణ స్వామి అనుకోరు, ఎవరో మహానుభావుడు అనుకుంటారు, ఆయన నారాయణ వారు ఆ భక్తుడు చెప్తాడు, అరే నాయన మీ ఆవిడ ఎప్పుడు వచ్చింది నీకు అన్నాడు. ఈమె ఒక 50 ఏళ్ల క్రితం వచ్చిందండి. అంటే ఆ 50 ఏళ్ల క్రితం లేదా? లేదండి. అంటే ఒక వస్తువు కాలంతో వచ్చింది, కాలంతో పోయింది. అవునండి, కాలంతో వచ్చి కాలంతో పోయేది కాలందా నీదా? కాలందైనప్పుడు నువ్వేందుకు ఏడుస్తూ ఉంటాడు. సో ఈ వస్తువులు, ఈ సందర్భాలన్నీ కాలంతో వచ్చి కాలంతో పోయేవి, అది ఒరిజినల్ ట్రూత్స్ ఎలా అవుతాయి? కాలకాల ప్రసన్నాన నా అసతో విద్యతే భావో. నాయన అసత్తుకి ఉనికి అంటూ లేదు, సత్తుకి లేకపోవడం అంటూ లేదు. నువ్వు చెప్పావే మా తాతగారు, మా గురువు గారు, మా తండ్రులు, మా ఇవన్నీ ఏమిటివి? సందర్భ సత్యాలు కాబట్టి ఇవి అసత్తు. ఇది ఒరిజినల్గా లేవు, నువ్వు ఉన్నాయి ఉన్నాయి అనుకున్నావు, అనుభవిస్తున్నావు దుఃఖం. సత్తు ఒకటి ఉంది, సత్తు ఆయన నువ్వు అందరం కూడా ఆ సత్స్వరూపులం. ఆ సత్తుకి మార్పు లేదు, అసత్తుకి ఉనికి లేదు, సత్తుకి మార్పు లేదట. మన ఉనికి ఉంది కదా, సందర్భాన్ని బట్టి నువ్వు, సందర్భోచితంగా ఉంది, అంతేకాని సహజంగా లేదు అని చెప్తూ నా అసతో విద్యతే భావో, నా భావో విద్యతే సత, ఉభయోరపి దృష్ట అంతః అస్తు అనయో తత్వదర్శి. తత్వదర్శులు ఏం చేస్తారంటే, అయ్యా అసత్తును వద్దు అనరు, కావాలి అనరు. ఇది అసత్తు, ఇది సత్తు, ఇది సత్తు, ఇది అసత్తు అని విడదీసుకుని అప్పుడు ఇహ జీవితాన్ని ఆస్వాదిస్తారు. అంతేకాని దీన్ని దీంతో మిక్స్ చేయరు, దీంతో దీంతో మిక్స్ చేయరు. రెండిటికి వేరువేరైన దృష్టిలు మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు నాటకంలో యాక్ట్ చేస్తున్నానండి, ఆ నాటకంలో నేను ఒక బెగ్గర్ని, అయ్యా బాబు రూపాయి ధర్మం చేయండి బాబు బాబు అంటున్నా. ఒరిజినల్గా నాకు ఈ మధ్య పెన్షన్ వచ్చింది, కొంచెం రిటైర్మెంట్ డబ్బులు ఉన్నాయి, అంటే మరీ పేదవాడిని ఏం కాదు, అనగా నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను అడుగు తినవలసిన పరిస్థితా? ఇప్పుడు నాటకంలో అడుగుతుంటున్నప్పుడు మర్చిపోతానా? మర్చిపోతానండి. ఐ బికేమ్ ఏ బెగ్గర్ గురువు. అవి అక్కయ్య వచ్చినానుకో, అక్కయ్య నా గతి చూసావా, ఇదిగో అవి 10 మందిని అడుగుతుంటున్నాను, ఏమయ్యా నీకు ఏమైనా బుద్ధి ఉందా లేదా, నీకు డబ్బులు ఉన్నాయి కదా అని. ఉన్నమాట నేను ఇప్పుడు నీ బెగ్గర్ని కదా, ఇప్పుడు బెగ్గర్ ఏంటి, నాటకం కదా. అయితే అంటే నేను నిజంగా బెగ్గర్ అయ్యానేమో అనుకున్నా, అంటే ఈ ప్రపంచంలో మనం ప్రవర్తించేటప్పుడు కూడా అది నిజమే అయ్యామేమో అనుకుంటున్నాం అనమాట, మనం నిజం అవ్వలేట్లా. ఇక్కడ జరుగుతున్న కూడా అక్కడ జరగదు అనుకోండి, ఎటు తిరిగి సామాన్యంగా, ఎందుకంటే నాటకం వేస్తున్నాం కాబట్టి. మరీ ఎమోషనల్ అయితే తప్పితే, కొంతమంది మరీ ఎమోషనల్గా ఆ దుఃఖాన్ని నిజంగానే అనుభవిస్తారు. అలా దుఃఖాన్ని అనుభవించే వాడికి ఏం చెప్తారు, ఎవయా యాక్ట్ చేయమంటే నిజంగా ఏడుస్తామంటే నిజంగా ఏడవద్దు, ఏడుపు చూసేవాడు ఏడవాలి, నువ్వు మాత్రం బాగుండాలి. ఈ ప్రపంచంలో మనకు దుఃఖం వచ్చినప్పుడు ఎలా ఉండాలి, మనకు దుఃఖం రాకూడదు, చూసేవాడు వీడు ఏడుస్తున్నాడు రా అనుకోవాలి, అంతే. యాక్టర్ అంతవరకే కదా. ఉభయ దృష్టులు వేరువేరుగా మెయింటైన్ చేస్తాడు ఎవరు, తత్వదర్శులు. తత్వదర్శి సత్యదర్శి ఏం చేస్తాడు, ఇది అసత్ ఇది సత్ అని ఎరిగి దేన్ని ఎటాలు ఎలా డీల్ చేయాలో అలా డీల్ చేసేస్తాడు, అయిపోయాయి, ఆయనకి ట్రబులే లేదు. సత్తును వదలడు, అసత్తును నమ్మడు, అలా అని చెప్పి అసత్తును వదలడు, దీన్ని ఎక్కడ ఎక్కడికో పోడు, ఇది అసత్ ఎస్ ఇది సత్ ఓకే. హ్యావింగ్ నోన్ వెల్ ఇప్పుడు ఈ రెండింటిని కాంబైన్ చేసి లైఫ్ని స్టైల్ని మార్జిన్ చేసుకుంటాడు, అయిపోయాయి. ఇది తత్వదర్శి చేసే పని. నువ్వు తత్వదర్శి అయి ఉండాలి, అంతేకాని అసత్తుని తీసుకొచ్చి ఉన్నది ఉన్నది అంటానికి వీలేదు, అది ఎందుకు లేదో గ్రహించి ఉండాలి. ఎంతవరకు ఉందో, ఎందుచేత ఉన్నట్టు అనిపిస్తుందో దాని స్థానం ఏమిటో అక్కడ పెట్టాలి. ఈ ప్రపంచంలో సంబంధాలు దాని స్థానం ఏంటి, అది అసత్తు, అక్కడే ఉండాలి. అలా అని చెప్పి వదలగలవా, వదలడానికి వీలేదు, ఎందుకంటే సృష్టికర్త నీకు వాటిని లింక్ పెట్టాడు అని. నాటకంలో వేసేవాడు నేను మహాజ్ఞానినండి, అనేక విషయాలు నాకు తెలుసు, పుస్తకాలు రాశాను, అటువంటి వాడిని ఈ నాటకంలో సంబంధాలు నువ్వు భార్య కాదు అంటానా, గట్లేసి కొడతారు. నువ్వు వేషం వేసి స్టేజ్ మీదకి వచ్చి డైలాగ్ స్టార్ట్ చేసి నేనేది వేదాంత అంటావేంటి, నాటకంలో ఏ పాత్ర ఆ పాత్ర, అది అసత్తే కానీ తెలిసే అది కాలేదని తెలిసే నువ్వు నాటకంలో పాత్ర. ఈ ప్రపంచంలో కూడా నేను నటిస్తున్నాను అని జ్ఞాపకం పెట్టుకునే తత్వదర్శి నటిస్తాడే కానీ వీళ్ళు నా వాళ్ళు వాళ్ళు కాదు ఇందులో ఇమర్స్ అయిపోడు, హీ విల్ నాట్ ఫర్గెట్ హిమ్సెల్ఫ్. అలా మర్చిపోయాం కాబట్టి మన అసలు స్వరూపం ఏంటి, దేహానికి ఉన్న మనకు ఉన్న సంబంధం ఏంటి, హౌ ఇట్ హ్యాస్ కమ్, హౌ ఇట్ ఈస్ గోయింగ్ అని మిస్ అవుతున్నాం. అన్న అవినాశిత తద్విద్ధి ఏన సర్వమిదం తతం. నాయనా ఇక్కడ రెండు వస్తువులు ఉన్నాయి, దేహి ఉన్నాడు, దేహము ఉంది. దేహము అంటే ఈ కనపడే పాంచభౌతిక వస్తువు. దేహి అంటే ఎవరు, ఆకాశంలో ఉంటాడు కదా. ఎవరు ఆ జీవుడు, ఎక్కడుంటాడు, వాడి స్థానం ఎక్కడా, వండింట్లో ఉంటాడా, ఆకాశంలో ఉంటాడా, ఎక్కడుంటాడు, ఇక్కడే ఉన్నాడు. ఏం చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, వాట్ ఈజ్ ఈ డూయింగ్, ఈ వెరీ గుడ్, ఈ దేహాన్ని ఉపయోగిస్తున్నాడు, ఆలోచనను ఉపయోగిస్తున్నాడు, మనస్సును ఉపయోగిస్తున్నాడు, బుద్ధిని ఉపయోగిస్తున్నాడు, ఉపయోగించేవాడు. ఇదేమో ఉపయోగించబడే ఒక వస్తువు, దేహి దేహము. దేహం గురించి నిర్వచిస్తూ మనస్సు బుద్ధి ఇవన్నీ కూడా అందులో కలిపేశారు, ముందు ముందు చెప్పబోతారు. అంటే ఉపయోగించువాడు, కదుల్చువాడు, కదిలే దేహం, కదిలే దేహము, కదిల్చువాడు. ఈ కదిల్చేవాడు వాడు వేరై ఉన్నాడు, వాడు అవినాశితు. దేహం పోతోంది కానీ దేహి అవినాశితు. వాడు చావడు, ఎవరన్నా బంధువు చచ్చిపోయాడు అనుకో, అయ్యో చచ్చిపోయాడే అని మనం దుఃఖిస్తాం. మనకి అతనికి ఉన్న సంబంధం ఏంటి, దేహ సంబంధం కాబట్టి అయ్యో పోయిందే అనుకుంటాం. కానీ ఆ దేహికి అనుభవాలు పోయినాయా, అతనికి నాశనమే లేదు. దేహంతో పుట్టేవాడు కాదు, దేహంతో పోయేవాడు కాదు, ఆయనే కాదు మనం కానీ అందరం కూడా. మరి మనకు దుఃఖం ఎందుకు వచ్చింది, దుఃఖ సందర్భ సత్యమే కానీ సహజ సత్యం కాదు. వినాశం అవ్యేశ్యాస్య, అవ్యయమైనటువంటి ఈ దేహి ఉన్నాడు చూసావు, నీ కనబడే ఈ రాజులు వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరి ఈ దేహాలు ఉపయోగించే వాళ్ళు ఉన్నారు చూసావు, వాళ్ళు ఆ దేహిని ఎవడూ కూడా దేహాన్ని చంపగలం కానీ దేహిని ఏమీ చేయలేవు. వినాశం అవ్యేశ్య అస్య నకశ్చిత్ కర్తుమర్హసి. దేహికి ఏమవుదు, దేహానికి ఏమైనా కావచ్చు, ఇది నశించవచ్చు కానీ దేహి ఏమండి మనం అనుకుంటున్నామా, దేహానికి ఏమన్నా అయితే మనకేదో అయిందని అనుకుంటున్నాం. స్వామి ఏమంటున్నారు, దేహికి ఇది స్పర్శయే లేదు. భారతీయ తత్వశాస్త్రంలో అస్పృశ్యత అనింది. అస్పృశ్యత అంటే ఏంటి, ఈ దేహంతో సంబంధాన్ని విడిగా ఉండి దీని చేత స్పృశించబడకపోవటం, ఇది అస్పృశ్యత. దేహానికి ఏమైనా కావచ్చు కానీ నాకేమవుదు. లాస్ట్ శ్లోకం చెప్పేస్తున్నాం. అంతవంతు ఇమే దేహే. నాయనా, ఈ దేహము అంతము కలిగినది ప్రతివాడికి తెలుసు. దేహం ఎప్పుడో అప్పుడు చావక తప్పదు, దీనికి ఎండ్ ఉంది. బిగినింగ్ ఉన్న ప్రతిదానికి ఎండ్ ఉంటుంది. ఈ హనుమరామకృష్ణ అని పిలువబడే ఒక దేహం ఒకప్పుడు పుట్టింది కాబట్టి ఒకప్పుడు చావక తప్పదు, దీనికి ఒక అంతుంది. నిత్యస్య ఉక్త శరీరినః, ఇందులో ఉండి దీన్ని ఉపయోగిస్తున్నవాడు ఉన్నాడు చూసాడు, వాడు నిత్యుడు. ఉక్త చెప్పబడుతున్నాడు ఎవరి చేత? మహనీయుల చేత, ఋషుల చేత. శృణ్వంతి విశ్వే అని గానం చేస్తున్న మహనీయుల చేత, తత్వశాస్త్రం చేత, వేదోపనిషత్తుల చేత. దేహి ఎప్పటికీ ఉండేవాడు రా అబ్బాయి, దేహమే నశిస్తోంది. అనాశినో, ఈ దేహి ఉన్నాడు చూసావు, వాడికి నాశనము లేదు. అప్రమేయస్య, అసలు ఈ దేహాలకి గుణాలకి వాడికి సంబంధమే లేదు. తస్మాత్ యుజ్యస్వ భారత, కాబట్టి నువ్వు యాజ్ యూజువల్ నీ యుద్ధంలో నువ్వు ప్రవేశించవచ్చయ్యా అని చెప్తూ ఈరోజుకి మనం ఇక్కడ ముగిస్తాం అయింది. కాబట్టి రేపు మళ్ళీ 4:30 ప్రారంభిద్దాము. పం లోక కళ్యాణార్థం శ్రీ బాల త్రిపుర సుందరి సైత రామలింగేశ్వర స్వామి పాదారవిందార్పణమస్తు. శివనామ నిభావితే అంతరంగే మహతి జ్యోతిషిమాననీమయార్థే దురితాన్యపయాంతి దూరదూరే ముహురాయాంతి మహాంతి మంగళాని సర్వేత్ర సుఖిన సంతు సర్వే సంతు నిరామయా సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిన్మహీషాం గోబ్రాహ్మణేభ్య సుఖినో భవంతు లోకాం సమస్తాం శుభమస్తు నిత్యం. కాలే వర్షతు పర్జన్యే పృథివీ సస్యశాలిని దేశోయం దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయా. హరిః ఓం తత్సద్ బ్రహ్మార్పణమస్తు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. పార్థాయ ప్రతిబోధితాం భగవతే నారాయణేన స్వయం. వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైత అమృతవర్షిణీ భగవతీ అష్టాదశాధ్యాయినీ అంబా త్వాం అనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయతపత్రనేత్ర ఏన త్వయా భారత తైలపూర్ణ ప్రజ్వాలినో జ్ఞానమయ ప్రదీపః. జ్ఞానమయ ప్రదీపః యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతః స్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాంతం న విదుర్ సురగణ సురాసురగణ దేవాయ తస్మై నమోః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. కృష్ణ చైతన్య ఆనందస్వరూపులారా, సాంఖ్య యోగంలో ఉన్నామండి. తత్వదర్శి, జీవులందరూ కూడా దృశ్యాన్ని చూస్తున్నారు. ఈ జీవులను రెండు రకాలుగా వేదాంత శాస్త్రం మన కృష్ణయ్య విభజిస్తున్నారు. దృశ్య పరిమిత దర్శి అంటే ఎదురుకుండా కనపడేది మాత్రమే చూసేవారు. తత్వదర్శి తత్వదర్శనం చేసేవారు. ఆ తత్వదర్శి ఏ విధంగా చూస్తున్నారు అంటే ఏనండి, దృశ్యదర్శులు తత్వదర్శులు. మనం దృశ్యదర్శులు అయి ఉన్నాం అనుకోండి, తత్వదర్శులు చేయటం లేదనుకోండి. ఇప్పుడు అవతారమూర్తి యొక్క వాక్యములు వింటూ వింటూ తత్వదర్శనం చేస్తే తత్వదర్శులం అవుతాం, అంతే, అంతకనే ఏం లేదు. మనకు స్కూటర్ రాదనుకోండి, నేర్చుకుంటే వచ్చేస్తుంది. అలాగే తత్వదర్శనం కూడా వస్తుంది. తత్వదర్శులు ఏ విధంగా చూస్తున్నారు? అసత్తు సత్తు, ఇది శాశ్వతమైనది, ఇది సందర్భమైనది, పరిమితమైనది అని విడదీసుకుని శాశ్వతమైన వస్తువును ఉపాసిస్తూ సందర్భోచితము టెంపరరీ అయినటువంటి వస్తువుతో టెంపరరీగానే ఉంటున్నారు. మానవ జన్మ ఎందుకు వచ్చింది? శాశ్వతమైన వస్తువుతో రీలిగో, మళ్ళా లింక్ పెట్టుకోవడానికి వచ్చింది. తిరిగి మనం ఆ శాశ్వతమైన వస్తు స్వరూపాన్ని ఆస్వాదించాలి. ఏమరచాం? జన్మ అనేది ఒక అవకాశం. మనం తత్వదర్శులు కావాలి. ఎదురుకుండా ఒక వ్యక్తి కనిపిస్తున్నారనుకోండి, అతనితో వ్యవహారరీత్యా ఒక రకంగా ప్రవర్తిస్తాం, ఏదో ప్రేమగానో ఇష్టంగానో కోపంగానో ఆవేశంగానో. తత్వదర్శులు ఏం చేస్తారు? పరమాత్మ తత్ త్వం దర్శనం, తత్వదర్శి ఓ ఆ పరమాత్మయే ఈ రూపముగా ఉన్నారు అని లోపల సుస్పష్టముగా నిర్దుష్టంగా అనుమానరహితంగా గ్రహించిన వారే వర్తమానంలో ఆయా సందర్భంలో ఎలా ఉండాలో అలాగా ఉంటారు. ఒక స్నేహితుడు, మనము కలిసి ఒక నాటకం వేస్తున్నాం అనుకోండి, అతను మనకు స్నేహితుడు అని తెలుసు. కానీ నాటకంలో మాత్రం అతని పాత్రను బట్టి మన పాత్రను బట్టి ఆయా సందర్భాల్లో ప్రవర్తిస్తామే కానీ నాటకంలో సత్యం కాదు. మన అతను నేను స్నేహితులు అనేది మాత్రం సత్యం. స్నేహితులు అనేది అవుట్ సైడ్ ది డ్రామా. అలాగే అవుట్ సైడ్ ది వరల్డ్ డ్రామా, ఈ జగత్ అనేటువంటి నాటకానికి బాహ్యాన ఉన్నటువంటిది ఏంటి? అందరికీ ఒకే ఒక వస్తువైన వస్తువు ఆధారం అండి, అది పరతత్వం, పరమాత్మ. ఆ తత్వదర్శులు ఏం చేస్తారు? అందరూ ఆ పరమాత్మ యొక్క ప్రత్యక్ష రూపములతోగా భావన చేసి అనుకుంటూ లోపల బాహ్యాన యథాతథంగా ప్రవర్తిస్తూ ఉంటారు తత్వదర్శులు. ఉభయోరపి దృష్ట అంతః, వేరువేరుగా అట్టే పెట్టుకుంటారు. అందుకని రెండు మిక్స్ చేయరు. వీరు నా భార్య అని మనం ప్రవర్తిస్తూ ఉంటాం, కానీ ఓ పరమాత్మ ఈ భార్య రూపంగా ఉన్నది మీరే కదా అని లోపల ఒక భావనతో ఉపాసన, ఒక ద్రష్ట, ఒక దర్శనము హృదయంలోకి అట్టే పెట్టుకుని అప్పుడు బాహ్యాన యథాతథంగా అందరిలాగానే ఉంటారు. ఇది చమత్కారం తత్వదర్శులతో. తత్వదర్శులు అందరిలోనూ ఉన్నటువంటి ఆ శాశ్వతమైన అప్రమేయమైనటువంటి ఈ బాహ్య దేహ దృశ్యాలకు సంబంధమైన లేనటువంటి ఏకైక అఖండ వస్తువుని దర్శనం చేస్తూ వర్తమానంలో ఆయా సందర్భంగా ప్రవర్తిస్తుంటారు అని చెప్తూ ఇంకా ముందుకు వెళ్తున్నారు. ఓ అర్జున, బంధువులందరూ మరణిస్తారు అని కదా నీ భావన. దేహానికి దేహికి ఉన్న సంబంధం ముందుగా సుస్పష్టం చేసుకుంటే ఈ చావు పుటకలకు సంబంధించిన దుఃఖము భ్రమ తొలగుతాయయ్యా. అవినాశిత తద్విద్ధి ఏన సర్వమిదం తతం. ఆ తత్పదార్థం ఉంది చూసావు, ఆ ఆత్మ ఏదైతే సర్వం ఇదం తతం, అది దేహంలో మాత్రమే ఉన్నట్టు కనిపిస్తుంది కానీ అంతటా విస్తరించి ఏర్పడినదై ఉన్నది, అది అవినాశనం. ఆత్మ అవినాశనం అనగా ప్రతి జీవుడు తాను చూచే దృశ్యమంతా విస్తరించి సర్వరూపాలు తానే అయి ఉన్నాడండి. ఇది చమత్కారం తత్వశాస్త్రం చేపించే. ఇప్పుడు చూడండి, ఒక ఆయన స్వప్నం కంటూ ఉంటారు. స్వప్నంలో అనేకులు కనిపిస్తారు. ఆ కనిపించిన అనేకులు స్వప్న ద్రష్ట యొక్క స్వప్న చైతన్యం యొక్క విన్యాసమే కదా. అనగా స్వప్న ద్రష్టగా అవన్నీ వేరా? కాదు కదా. స్వప్నం చూస్తున్న వాడి యొక్క చైతన్య రూపమే. స్వప్నంలో పులి, స్నేహితుడు, ఇళ్ళు, వాకిళ్ళు ఇవన్నీగా కనిపిస్తున్నాయి. అలాగే జాగృత్ ద్రష్ట యొక్క జాగృత్ చైతన్యమే ఈ చరాచర జగత్తుగా కనిపిస్తోంది అనేది ఒక పరమసత్యం తత్వశాస్త్ర ప్రబోధిస్తుంది. అటువంటి తత్వశాస్త్ర సూచనను కృష్ణ పరమాత్మ ఈ సందర్భంలో చెప్తున్నారు. నాయన, ఏ ప్రతి జీవుడు ఆత్మస్వరూపుడై ఉన్నాడు, అటువంటి ఆత్మ సర్వే సర్వత్రా విస్తరించి ఉన్నది. అటువంటి అటువంటి ఆత్మ దేహము, దేహి దేహి ఆత్మస్వరూపుడు. ఈ దేహము నశిస్తుందేమో ఉండవచ్చుగాక, కానీ దేహి ఆత్మస్వరూపుడై అవినాశితో, అతనికి నాశనమే లేదు. దేహే జాతే నజాతోసి, అతను దేహంతో పుట్టడు, దేహంతో పోడు. సో మన యొక్క మన ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి దేహి దేహము ఈ రెండు విడదీసి, దేహి యొక్క ధర్మాలు ఏమిటి, దేహం యొక్క ధర్మాలు ఏమిటి విడదీస్తున్నారు. దేహం యొక్క ధర్మాలు మనకు కళ్ళకు ఎదురకుండా కనిపిస్తూనే ఉన్నాయి. ఏమని, బలానప్పుడు పుడుతోంది, ఈ దేహం పెరుగుతోంది, ఇందులో ఇంద్రియాలున్నాయి, అనేక అనుభూతులున్నాయి, అనేక సుఖ దుఃఖాలున్నాయి, బాల్యం యవ్వనం వార్ధక్యం ఎప్పుడో దేహం నశిస్తోంది. దేహం యొక్క పుట్టుక నాశనం మనందరం చూస్తున్నాం. కానీ దేహి ఈ దేహాన్ని కదిల్చేవాడు ఎప్పుడు పుట్టాడు, ఆయన గురించి చెప్తున్నారు ఇప్పుడు. ఆయన అవినాశితో, ఈ దేహాన్ని కదిల్చే దేహి ఉన్నాడు చూచావు, అతనికి నాశనము లేదయ్యా. వినాశమవ్యయస్యాస్యా న కశ్చిత్ కర్తుం అర్హసి. నువ్వు యుద్ధంలో ఏ అనేక సైనికులనో లేకపోతే శత్రువీరులనో చంపవచ్చుగాక, వారి దేహం ఏమైనా అవుతుంది కానీ దేహి నశింపబడేయగలిగేవాడు కాదు. నీవు నశింపజేయగలిగే విషయం కాదది. కాబట్టి దేహాలు నశిస్తాయి కానివ్వండి, దేహి నశించడు అని సూచిస్తున్నారు స్వామి. అవ్యయమైనటువంటి దేహి, అవ్యయం అంట అంటే మార్పు చేర్పులు లేనివాడు, జాగృత స్వప్న సుషుప్తులో ఏకస్వరూపుడై దేహాంతరము దేహం ముందు కూడా ఏకస్వరూపుడైన దేహి, ఈ దేహము ఎవరు ధారణ చేస్తున్నారో ఆయన వినాశనం నకశ్చితం కర్తుం అర్హతి. ఎవరు కూడా దేహిని నశింపజేయలేరు, దేహాన్ని నశింపజేయగలరు. ఇంతవరకే అంతవంత ఇమే దేహ నిత్యస్య ఉక్త శరీరిణః. దేహం అనే దానికి అంతు అనేది ఉంది. ఎందుకని, దీనికి ఒక బిగినింగ్ ఉంది కాబట్టి దీనికి ఎండ్ కూడా ఉంది. చూస్తున్నాం కదండి, అన్ని దేహాలు పుట్టినవాడు 2 ఏడు పోవచ్చు, 3 ఏడు పోవచ్చు, 5 ఏడు పోవచ్చు, 30 ఏడు పోవచ్చు, 40 ఏడు, 70 ఏడు, 90 ఏడు, 100 ఏడు పోవచ్చు. ఎప్పుడైనా నశించవచ్చు దేహం. ఎప్పుడు పోతుంది చెప్పలేము, కానీ నాశనం మాత్రం జరగబోతుంది దేహానికి. ఈ దేహము మాత్రమే అంతవంతం అంటే అంతు ఉన్నది, అంటే ఈ ఎండ్ ఉన్నది, మరణం ఉన్నది, నాశనం అనేది ఉన్నది. నిత్యస్య ఉక్త శరీరినః దేహి, దేహం దేహం నశిస్తోంది కానీ దేహి నశించట్లేదా, నశించట్లేదయ్యా. అతను నిత్యుడు, నిత్యస్య ఉక్త నిత్యుడు అని చెప్పబడుతున్నాడయ్యా. ఎవరి చేత, మహర్షుల చేత. ఎవరెవరైతే పరతత్వాన్ని గమనించి ఉపనిషత్ పురాణాది సర్వ అనేక విధాలుగా మనకందరికీ ప్రబోధిస్తున్నారో వారందరూ ఏమని ఎలుగెత్తి గానం చేస్తున్నారు, ఓర్ధో బాహుర్ విరోమ్యేష, చేతులెత్తి గానం చేస్తున్నారు ఏమని, దేహి నాశనం లేదు నాయన, నిత్యుడు ఎప్పటికీ ఉండేవాడు. జాగృతిలోనూ ఆయనే ఉన్నాడు, స్వప్నంలోనూ ఆయనే ఉన్నాడు, సుషుప్తిలోనూ ఆయనే ఉన్నాడు. స్వప్నం అప్పుడు కళ్ళు చెవులు పనిచేయవు, కానీ ఆయన ఉన్నాడు. ఎవరు, దేహి. సుషుప్తి అప్పుడు ఈ దృశ్య అనుభవాలే లేవు, ఇంద్రియ అనుభవాలు లేవు, కానీ ఇవన్నీ దాగి ఉన్నాయి ఆయనలో. ఆయన మాత్రం అవన్నీ దాచుకుని మౌనంగా నిశ్శబ్దంగా ఆ గాఢ నిద్రా స్థితిలో ఉన్నాడు. కానీ అప్పుడు కూడా దేహి ఉన్నాడు. అతను దేహము తర్వాత కూడా ఉండబోతున్నాడు. నిత్యశా ఉక్తాహ, అతను నిత్యుడు, ఎల్లప్పుడూ ఉంటాడు. అనాశినో, అతనికి నాశనమే లేదయ్యా. దేహానికి నాశనం ఉంది కానీ దేహికి నాశనం లేదు. దేహం జడం, దేహి చైతన్యం. కదిలే వస్తువునండి జడము అంటాం, కదిలించే ఆయన్ని చైతన్యము అంటారు. ఇప్పుడు మైక్ ఉంది, మైక్లోంచి నేను మాట్లాడుతున్నా. ఈ మైక్ నుంచి మాట్లాడుతున్నప్పుడు మైక్ తనంతట తాను మాట్లాడుతోందా, ఉపన్యాసం చెప్తుంది.